కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత, నందనుల్వడమినాయువున్ బలము బుద్ధియు విద్యయు చాల కల్గగా ఉడుగని చింత కల్వి తను నోలి భజింపని చింత, తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. కొడుకులు పుట్టకపోతే పిల్లలు లేరు అని కొంతకాలం ఏడుస్తాం, తీరా కొడుకులు పుట్టాక వీళ్ళకి బలం ఉంటుందా లేదా, ఆయుర్దాయం ఉంటుందా లేదా, ఆరోగ్యం వస్తుందా లేదా అని కొంతకాలం బాధ. దేవుడి దేవుళ్ళు వాడికి ఆరోగ్యం బాగుంది, ఆయువు వచ్చింది, బలం వచ్చాక ఇప్పుడు తెలివితేటలు ఉంటాయా లేదా. ఇప్పుడైతే ఇంకా తెలివితేటల కంటే కూడా వీడు కడుపులో ఉండగానే ఎల్కేజీ సీటు దొరుకుతుందా లేదా, కడుపులో ఉండగానే సీటు బుక్ చేసుకోవాలి, మళ్ళీ కార్పొరేట్ కాలేజీ, ఆ కార్పొరేట్ కాలేజీలోకి వెళ్ళి వాడు ఏంటి ఎల్కేజీకి 2 లక్షల డొనేషన్ తెలిసిన మీకు, దానికి మళ్ళీ జిఎస్టీ ఇవన్నీ కట్టి నానా యాత్ర పడ్డాక ఇక స్కూల్ బస్సులని డ్రెస్సులు కూడా వాళ్ళ దగ్గరే కొనాలి. వాళ్ళు ఇచ్చే డ్రెస్సులు ఏమో గోచిగుడ్డల్లో ఉంటాయి, పొద్దురు కడితే సాయంకాలానికి మాసిపోతాయి, ఆ దరిద్రపు గుడ్డలు వాళ్ళ దగ్గరే కొనాలి, వాళ్ళ బెల్టే వాడాలి, అన్నీ వాళ్ళవే, వాళ్ళ తిండే తినాలి. ఈ పిచ్చాళ్ళ బుద్ధిరేక్ కానీ హాయిగా ఎందుకు వచ్చిందండి ఇంట్లో పెట్టి చదివించగా. నేనైతే మా పిల్లలు పొరపాటు కూడా ఈ దరిద్ర స్కూల్కి పంపడానికి ఇష్టపడేది కానీ చిన్నపిల్లలు శుభ్రంగా కూర్చోబెట్టి నా సంస్కృతం తెలుగే చెప్పుకున్నాను. ఎందుకు వచ్చింది అక్కడికి వెళ్ళడం, నానా యాత్ర పడడం, చంపడం, ఆ తర్వాత ఎంత అయిన తర్వాత బయటకు వచ్చాక వీడు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ చదువుకున్న వాళ్ళకి 5000 హైదరాబాద్లో 10000 జీతం. అంతకంటే శుభ్రంగా చక్క ఏ వేదమో చదువుకుంటే వేదన ఉండదు, కానీ మనకి బుర్ర ఉండదుగా. ఎంతసేపు బీటెక్ అమెరికా బీటెక్, ఎక్కడికి వెళ్తాడు ఈ బీటెక్ వాళ్ళకి ఏం ఉపయోగం లేదు, అక్కడ ఎక్కడో హై లెవెల్కి వెళ్ళిపోతే ఉంటుంది. ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేసి వైజాగ్లో యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తూ కొంతకాలం గాయత్రి కాలేజీలో లెక్చరర్గా చేసి అప్పుడు గేట్ రాసి ఆ గేట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 6 వస్తే ఎంటెక్ చేస్తే ఆ రోజుల్లో ఆయనకి చెక్క ఇచ్చారు. కాబట్టి ఆయనకి అంత జీతం వస్తుంది, అంత హై లెవెల్లో ఉన్నాడు. మహాస్థాయికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే ఓ మాదిరిగా ఏ రంగంలో ఉన్నవాడు విలువ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా మిమ్మల్ని మించిన వాడు లేడన్నట్టుంటే విలువ ఉంటుంది. ఆఖరికి దొంగతనంలోకి వెళ్ళినా దొంగళ్లలో వీడిని మించినోడు ఉండకూడదు. అలాగని ఇప్పుడు దొంగతనంలోకి వెళ్ళమని కాదు, అంటే వాడి శాస్త్రం ఏం చెబుతున్నది, నువ్వు ఏ రంగంలోకి ఏ విద్యలోకి అడుగు పెట్టినా ఆ విద్యలో నువ్వు దమ్మున్నవాడు అయి ఉండాలి, గొప్ప పరాకాష్ఠని పొందాలి, అందులో అద్భుతమైన కృషి చేయాలి, అప్పుడు విలువ ఉంటుంది. ఏ రంగంలో అయినా కొరకొరగా అరకొరగా చదువుకుంటే ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఈ రంగంలో అడుగు పెట్టావా సింహం వీడు నిప్పు ఏం చదువుకున్నాడండి అనిపించాలన్నమాట. అలా వెళ్ళకపోతే తీసుకెళ్ళా పాపం అమాయంతంగా టెక్నికల్ కాలేజీలో పారేసుకుంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందో, పాపం వాళ్ళు ఏమో బుర్ర పాడైపోయి ఏం చేయాలో తెలియదు. చివరికి మళ్ళీ ఆ తర్వాత వేరే రంగంలోకి వెళ్ళలేరు, మామూలు పనులు చేయలేరు. నా దగ్గరికి 3 పిల్లలు వచ్చారు నిన్న. ఆ పిల్లలు కష్టపడి బీటెక్ చదివి 5000 లైన్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు చేస్తున్నారు తెలుసా ఇప్పుడు మీకు. అలా అయిపోయారు చాలామంది. నెలకు 5000 ఇస్తట, వాడు ఫైనాన్స్ట, వాడు ఏదో డబ్బు అప్పు ఇస్తాడు అనుకోండి, వీడు ఈ డబ్బును వసూలు చేసుకునే బాధ్యత వెళ్ళదు. పొద్దున సాయంకాలం దాకా వెళ్ళి ఎండలో పడి వసూలు చేసుకొస్తే నెలకి వసూలు రాజా వసూలు నీకు 5000 అంటారు. ఈ దారి ఖర్చులేమో ఇస్తారు. ఈ మధ్యలో మంచినీళ్ళకి దానికి కాస్త 2 సార్లు ఎక్కువ తాగితే మరీ ఎక్కువ డ్రింకులు తాగేమో అంటాడు వాడు. కాబట్టి ఎందుకు చెప్తానంటే నేను మనుష్యులము ఏ విద్య అయినా ఆ విద్యలో బాగా పైకి రావాలని కోరుకోవాలి తప్ప కొన్ని విద్యల మీద పిచ్చపడకూడదు. ఇంతకీ ఈ పిల్లాడికి విద్య వస్తుందా లేదా, విద్య వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం వస్తుందా లేదా, తీరా ఉద్యోగం వచ్చాక కోడలు వస్తుందా రాదా, ఆడపిల్లకైతే మంచి మొగుడు వస్తాడా రాడా, మగవాడికైతే మంచి పిల్లలు వస్తుందా రాదా, మళ్ళీ కోడలు వచ్చేటప్పుడు ఆ కోడలు ఎలా ఉండాలి, పొరపాటున కూడా గొంతెత్తి మాట్లాడకూడదు, అంటే మోగదాన్ని తెచ్చుకోవాలి వదిలిపోయి, అత్తగారు కొట్టినా తిట్టినా పడుండాలి, కట్నం తేవాలి, కట్నంగా మొత్తం విశాఖపట్నం రాసి ఇచ్చినా సరే వాళ్ళకి సంతృప్తి ఉండదు. మళ్ళీ ఆ తర్వాత ఒకటే గొడవ. ఎంత విచిత్రంగా తయారయ్యారంటే మా అల్లుడు మంచివాడేనండి, అమ్మాయి చెప్పినట్టు వింటున్నాడు, కోడలే మా అబ్బాయి చెప్పినట్టు వింటల్లా. అల్లుడు మంచివాడట, వాళ్ళ అమ్మాయి చెప్పినట్టు వింటున్నట్ట, కానీ కోడలు మంచిది కాదట, కొడుకు చెప్పినట్టు వింటలేదట. అంటే అందులో అంతరార్థం మీకు నేను చెప్పాలి ఇప్పుడు కొత్తగా. కాబట్టి ఇలా తయారయ్యారు చాలామంది. మళ్ళీ ఇదో బాధ, తీరా ఇవన్నీ అనుకున్నాక పెళ్ళయ్యాక తను నోలి భజింపని చింత, తనని ఈ కొడుకు కోడలు సేవించట్లేదు, ప్రేమించట్లేదు, ఇంట్లో ఉంచుకోవట్లేదు, మీ బతుకు మీరు బతకండి అంటాడు కొడుకు. కొంతమంది కొడుకులు అయితే మీ బతుకు బతకడం కాదు, ఓల్డ్ ఏజ్ హోములు అని ఉంటాయి అందులో పడి ఉండండి అంటాడు. అది ఓల్డ్ ఏజ్ కాదు, అదొక కేజ్, కేజ్ అంటే పంజరం, అందులో పడి ఉండండి అంటాడు. చివరికి ఏమవుతాడు, దుర్మరణం పాలైపోతున్నాడు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడు కడుచింత చేయుదురు పుత్రులు శత్రులుగా మిత్రులే. ఇలా తండ్రికి మహాబాధ కలిగించే కొందరు పుత్రులు ఉన్నారు. ఇలాంటి పుత్రులు పుత్రులు కాదు, శత్రులు అవుతారు, మిత్రులు కాదు వీళ్ళు చీ అని బాధపడి ఎన్నాళ్ళయింది, 8 ఏళ్ల క్రితం ఉపనయనం చేశానా, చెవులు కుట్టించానా, బోల్డ్ ఖర్చు పెట్టానా, ఎన్నో దానాలు చేశానా, నీకోసం వేదం చదివానా, నాకెంత వేదన మిగిల్చావా అని పాప ఆ కుర్రాడికి వినపడుతుందో లేదో కానీ ఈయన బాధపడి తెగదిట్టేశాడు. ఎందుకు పుట్టేవరా దౌర్భాగ్యుడా, ఏ పాపం చేసి పుట్టేవరా, నన్ను చంపేస్తున్నవరా, వేదం చదువుకోరా అంటే వినవు, మంచి పనులు చేయంటే వినవు, ఆస్తి పెంచుకోమంటే వినవు, కనీసం అతిథి సత్కారం చేయమంటే చెయ్యవు, ఏమీ పనికి రాకుండా అయిపోతున్నావు, రేపు మేము చస్తే ఎలా బతుకుతావురా అని కొంచెం బాధపడి సూటీ పోటీ మాటలు అన్నాడు. అనాలని కూడా కాదు, ఆ బాధలా అనిపించింది. అప్పటిదాకా 16 ఏళ్ల దాకా కిక్కురుమన్నాడు ఆ కొడుకు. అన్నాడు, బాబు మీరు చెప్పిన పనులన్నీ ఇప్పటికీ 15,000 జన్మల్లో చేశాను, మళ్ళీ ఇప్పుడు నన్ను చేయమంటావా అన్నట్ట. 16 ఏళ్ళు వచ్చేదాకా కిక్కులు మనకుండా ఉమ్మండు ఆండు అలాంటి వాడు ఇప్పుడు తండ్రి అంత ఏడుస్తూ ఉంటే కొంచెం జాలి కలిగినట్టుంది. నాన్న, నువ్వు చెప్పిన పనులన్నీ నేను ఎన్నో జన్మల్లో చేశాను, కొన్ని జన్మల్లో మనిషిగా పుట్టాను, కొన్ని జన్మల్లో పశువుగా పుట్టాను, ఒక జన్మలో కుక్కగా పుట్టాను, ఆ కుక్క జన్మలో నన్ను నడ్డి విరగొట్టారు కొందరు, ఒక జన్మలో పిట్టగా పుట్టాను, పిట్టగా ఉన్న నన్ను ఒకడెవడో బాణంతో కొట్టి కింద పడగొట్టేసి శుభ్రంగా కొంత కొసప్రాణం ఉండగా ఏకలు పీకేసి మాంచి ఉడుకుతున్న నీళ్ళల్లో ఉడకబెట్టి బాగా మసాలా కారం వేసుకుని గుంటూరు గోంగూర కారంలో వేసి మరీ తినేసాడు నన్ను, నవ్విలేసి మాంచి వేయించుకు తినేశాడు. ఒక జన్మలో కప్పగా పుట్టి పావుకు ఆహారం అయ్యాను, ఒక జన్మలో పావుగా పుట్టి కప్పలను తిన్నాను, ఒక జన్మలో పావులు ఆడించేవాడి దగ్గర పడ్డాను, ఒక జన్మలో కోతిగా పుట్టాను, ఒక జన్మలో నాతిగా పుట్టా, అప్పుడు పెళ్ళంగా ఉన్న నన్ను నా మొగుడు రోజు తాగొచ్చినట్టు విరగొట్టేవాడు, ఒక జన్మలో తాగుబోతుగా పుట్టా, ఒక జన్మలో పండితుడిగా పుట్టా, ఒక జన్మలో గోవుగా పుట్టా, ఇలా ఇప్పటి వరకు 15,000 జన్మలు పాత జన్మలన్నీ గుర్తున్నాయి. నువ్వు చెప్పినటువంటి వేదాలు చదువుకోవడం, ఉపనిషత్తులు చదువుకోవడం, సంధ్యావందనాలు చేయటం, స్కూల్కి వెళ్ళడం వంటివి ఎన్నో జన్మల్లో చేశాను, అన్నీ గుర్తున్నాయి. చేసి 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 ఈ జన్మల్లో ఏమీ లాభం లేదనుకుని ఇప్పుడైనా మౌనంగా కూర్చుందాం అనుకున్నాను. నేను ఇదివరకు నువ్వు చెప్పిన ఇప్పుడు ఈ వేదాలన్నీ అప్పచెప్పనా అని టకటకటక కొన్ని అప్పగించి ఇవన్నీ నేను అప్పచెప్పగలను. నాకు చతుర్వేదాలు వచ్చు, అంగాలు వచ్చు. వేదాంగాలు అంటే ఏమిటి? శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు. ఈ 6 వేద అంగములు లేక షట్ కాబట్టి 6 కాబట్టి షడంగములు అంటారు. ఇవన్నీ నాకు వచ్చు, వ్యాఖ్యానాలు చేయగలను. ఇవి చేసి నేనేం ఉపయోగపడతాను? నాకు ఎన్నో శాస్త్రాలు వచ్చు, అయినా ఇవేవి నాకు ముక్తినివ్వడం లేదు. అందుకే ముక్తి కోసం నేను ఏకాంతంగా కళ్ళు మూసుకొని పైకి చెప్పకుండా మౌనంగా నా భగవంతుణ్ణి ధ్యానం చేస్తున్నాను, యోగాభ్యాస తత్పరుణ్ణి ఉన్నాను. ఎవరితో మాట్లాడకుండా ముక్తి పొందుదాం అనుకుంటే నువ్వు తిన్నగా ఉండక నా దొంప తెంచి ఏడ్చి నన్ను పలికేలా చేసావు, నీ బాధ తట్టుకోలేక మాట్లాడాను, ఇంకేం చెప్పమంటావు అన్నట్ట. వాడికి పిచ్చెక్కిపోయింది. ఏమిటేమిటి అన్నాడు, ఇది నిజమా కదా? కుర్రాడు 16 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా డబ్బ మాట్లాడుతున్నాడు, మొత్తం అప్పచెప్పేస్తున్నాడు. ఈయనకి 2-3 వేదాల్లోనే పాండిచ్చేవాడు, ఏకంగా 4 వేదాలు కొన్ని ముక్కలు చెప్పాడు. అందుకనేనా బుర్ర బాగా గోకేసుకుని పిలక గట్టిగా లాక్కొని పాపం కొండలాలు కూడా పెట్టుకున్న పండితుడైన ఒక క్షణం మతిపోయింది, ఆనందము వచ్చింది. ఆనందం, సంభ్రమం, శోకం అన్నీ ఒక్కసారి ముప్పిరిగొన్నాయి, ఆయన్ని పట్టుకున్నాయి. ఏం జరిగింది? నిజమేనా అన్నట్ట. తాతై తద్దు బహు సోభ్యస్తం యత్వయాద్యోపదిశ్యతే తథైవాన్యాని శాస్త్రాన్ని శిల్పాన్ని వివిధాన్ని చ. ఓ తండ్రి, మళ్ళీ చెబుతున్నాను, నీ విందాక చెప్పిన క్రియలు కర్మలు కొన్ని వేల జన్మలుగా నేను చేస్తూనే ఉన్నాను. బహుశ అభ్యస్తం అన్నాడు, ఒకసారి కాదు ఎన్నో జన్మల్లో నా చేత ఈ శాస్త్రములన్నీ అభ్యసించబడ్డాయి. అంటే నేను ఎన్నో జన్మల్లో ఈ శాస్త్రాలు చదువుకున్నాను, 64 విద్యలు నాకు కంఠస్థం ఉన్నాయి, పూర్వజన్మ జ్ఞానం ఉండదు నాకు. ఈనాడు నీవు చెబుతున్న మంచి పనులన్నీ ఏమేంటి? దానాలు చేయమన్నవి, ధర్మములు చెయ్యమన్నవి, సత్యములు పలకమన్నవి, తీర్థయాత్రలు చేయమన్నవి, ఈ కర్మలన్నీ నేను చేశాను 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 చేసి
ఇంకా ఎన్నో శాస్త్రాలు కంఠస్థం చేసి శిల్పాలు ఎన్నింటినో పొంది ఆరితేరి ఇవేవి ముక్తినివ్వవు, ముక్తికి ఇవేం పనికిరావు. అందుకే శంకరాచార్యులు వారు ఏమన్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్ కరణే. డుకృన్ అని ఒక వ్యాకరణ సూత్రం ఉన్నది, దానికి అర్థం కరణే చేయుట, చెయ్యడానికి దాన్ని వాడతారు. ఓ శిష్యుడెవడో డుకృన్ కరణే డుకృన్ కరణే. ఏంటంటే క్రియాపదాలకి ఇటువంటి వాటికి ఏం చేస్తారంటే వ్యాకరణంలో భజ అన్నారనుకోండి, భజ సేవాయాం, భజ అనే శబ్దము సేవించుటకు వాడవలను, సేవించుట అనే అర్థములో భజ వాడుము అని అర్థం అనమాట దానికి. అలాగే డుకృన్ అంటే కరణే చేయుటకు వాడుము అని అర్థం. ఈ డుకృన్ కరణే అని చదువుకుంటున్నట్టు కుర్రాడు గురువుగారు చదవమన్నారు, ఏమి మొదలెట్టాడు, డుకృన్ కరణే డుకృన్ కరణే డుకృన్ కరణే అని కంఠస్థం చేస్తున్నట్ట. అలా పశ్చాత్తు అనుకుంటే గుర్తు వస్తుంది కనుక. అప్పుడు వచ్చి గోవి మన శంకరాచార్యులు వారు వారి పిచ్చాడా, నువ్వు ఎన్నిసార్లు డుకృన్ కరణే అన్నా పోయే కాలం వచ్చినప్పుడు సంప్రాప్తే సన్నిహితే కాలే, సన్నిహితమైన కాలం అంటే ప్రాణం పోయే కాలం సంప్రాప్తే వచ్చినప్పుడు నహి నహి రక్షతి డుకృన్ కరణే. ఈ డుకృన్ కరణే అనే వ్యాకరణ పాఠము రక్షతి అంటే రక్షిస్తుంది, నహి రక్షతి రక్షించదు, ఒకసారి కాదు నహి నహి రక్షతి నేను చచ్చినా రక్షించదు అని ఎంత తేలిగ్గా చెప్పాడు. నువ్వు ఎన్ని వ్యాకరణాలు చదువుకున్నా, ఎన్ని రకాల సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీర్లు అయినా, ఎన్ని రకాల మరి ఎన్నో కష్టాలు పడినా, ఇవేవి పోయే కాలం వచ్చినప్పుడు నిన్ను రక్షించవు, నీకు ముక్తినివ్వవు. ముక్తినిచ్చేది ఏమిటి, గోవిందం భజ, గోవిందుని సేవించు, భజ అంటే సేవించు అని అర్థం అనమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడుసార్లు చెప్పాడు చెప్పకుండానే మనకి, గోవింద 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 అని ఆ గోవిందుణ్ణి నిత్యం సేవించరా అంటే మారైనా కనీసం ఆయన నామస్మరణ చెయ్యరా. అప్పుడు ఓ మూర్ఖుడా ఓ మూఢమూతి నువ్వు ముక్తి పొందుతావు, లేకపోతే నీకు ముక్తి రాదు అని శాస్త్ర సారాంశాన్ని జగద్గురుడు గనక పరమహంస పరివ్రాజక ఆచార్యుడు గనక ఆయన చెప్పగలిగాడు. అదే చెబుతున్నాడు ఈయన, ఎన్నో శాస్త్రాలు చదివాను అవి నాకు ఉపయోగం లేదు, జన్మనాం అయుతం సాగ్రం మమ స్మృతిపథం గతం. అయుతం అంటే 10,000, మళ్ళీ అందులో సగం అంటే 5,000, వెరస ఎంత 15,000. నాకు ఇప్పటి వరకు 15,000 జన్మలు గుర్తున్నాయి, ఎన్ని జన్మలు ఇస్తానో తెలియదు కానీ ఇప్పటి వరకు ఈ జన్మతో కలిపి 15,000 జన్మల ఫ్లాష్ బ్యాక్ అంత గుర్తుంది నాకు. ఎంత గొప్ప విషయం అండి అది, గత జన్మ ఒకటి గుర్తుంటేనే గొప్ప, అటువంటిది నాకు మొత్తం 15,000 జన్మల పూర్వజన్మల జ్ఞానం ఉన్నది నాకు. ఆ జన్మలలో ఏ మూల ఎప్పుడు ఏం చేశానో గుర్తున్నది. ఎంతమంది తల్లులు అయ్యారు నాకు, పాప ఆయన ఇప్పుడు చెప్పుకొస్తున్నట్ట, పాతవన్నీ నీకోసం చెబుతున్నాను. మాతరో వివిధాహ దృష్టాహ, ఎందరో తల్లుల్ని చూశాను, కోతి తల్లి, పిల్లి తల్లి, కుక్క తల్లి, నక్క తల్లి, మనుష్యుడి జన్మెత్తినప్పుడు మానవ మాత, ఇలా ఎన్నో తల్లుల్ని చూశాను. పితరో వివిధాస్తత, ఇంకా తండ్రుల సంగతి చెప్పేకల్లా, ఎంతమంది తల్లులో ఎంతమంది తండ్రులో అందరినీ చూశాను నేను. ఒక్కొక్క జన్మలో ప్రేమించిన వాళ్ళని చూశాను, ఒక్కొక్క జన్మలో పిల్లల్ని చితక్కొట్టే తల్లిదండ్రుల్ని చూశాను, ఒక్కొక్క జన్మలో పుట్టి పుట్టగానే గుడ్లు తినేసే తల్లుల్ని చూశాను. పాము ఉంది, గుడ్లు చాలా పెడుతుంది కానీ పెట్టగానే ఆకలి తట్టుకోలేక తన బిడ్డలనే తినేస్తుంది, కొన్ని గుడ్లు తినేస్తుందిట. నిజంగా పాము పెట్టిన గుడ్లన్నీ పిల్లలైతే మనం బతకంసమండి. పాము ఒకేసారి ఒక 100-150 గుడ్లు పెడుతుంది, అందులో ఒక 70-80 తినేస్తుంది, ఒక 10-30 వరకు మిగులుతాయి, మిగతావన్నీ పోతాయి. పులి కూడా అంతే, ఒకేసారి 4-5 పిల్లలు పెట్టినప్పుడు వెంటనే తీసేయకపోతే ఆ పిల్లల పక్క నుంచి ఆ పులి ఈనగానే ఆకలి తట్టుకోలేక కొన్ని పిల్లలు తానే తినేస్తుంది. అలాగే నేను ఎన్నో కష్టాలు పడి నా తల్లుల చేత భక్షించబడ్డాను, శిక్షించబడ్డాను, రక్షించబడ్డాను, పితృదేవతల యొక్క శాపనార్థాలు తిన్నాను, అక్కడ రక్షణ పొందాను, భక్షణ పొందాను, శిక్షణ పొందాను. భృత్యతాం దాసతాం చైవ గతోస్మి బహుశో నృణాం. ఇంకా కొన్ని చోట్ల కొన్ని జన్మల్లో నేను సేవకుడిగా పుట్టాను, ఎన్నో మానవ జన్మలు ఎత్తాడులేండి దొరకైన. కొన్ని జన్మల్లో ఇతరులకు కట్టు బానిసగా పనిచేశాను, ఒక్కొక్కప్పుడు బానిసగా ఉన్న నన్ను యజమానులు కొట్టారు, తిట్టారు, ఆరుబయట పడుకోబెట్టారు. ఎండకెండాను, వానకి తడిశాను, చలికి గజగజ వణికిపోయాను. కొన్ని చోట్ల భృత్యుడిగా, కొన్ని చోట్ల దాసుడిగా, కొన్ని చోట్ల మరీబొత్తిగా బానిసగా బతికాను. ఇంకా కొన్ని సమయాల్లో స్త్రీగా పుట్టాను. ఆ స్త్రీగా ఉన్నప్పుడు నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏడిపించారు. కొన్ని జన్మల్లో బలాత్కార శిక్ష అనుభవించాను. కొన్ని జన్మల్లో నీచ భర్తల్ని పొందాను. కొన్ని జన్మల్లో వేశ్యత్వం పొందాను. స్వామిత్వం ఈశ్వరత్వం చ దరిద్రత్వం తథాగతగా. కొన్ని జన్మల్లో యజమానిగా పుట్టాను. మంచి కోటీశ్వరుడిగా పుట్టి నా దగ్గర కొన్ని వందల మంది పనిచేస్తుంటే ఏరా అని కర్రతో బెదిరించి వాళ్ళ చేత పనులు చేయించాను. మహారాజుగా పుట్టాను, ప్రభువుగా పుట్టాను, మహాప్రభువుగా పుట్టాను. ఒక్కొక్క జన్మలో ఐశ్వర్యం పొందాను. దరిద్రత్వం తథాగతగా దారిద్ర్యం అనుభవించాను. దారిద్ర్యంలో కూడా పరాకాష్ఠ దారిద్ర్యం అంటే ఇంకా కటిక దారిద్ర్యం అనుభవించాను. కొన్ని జన్మల్లో కర్మగాలి ఎంతోమందిని చంపాను. కుట్ర చేసి విషం పెట్టి కొందరిని చంపాను. విషం పెట్టగా నేను చచ్చాను. మహారాజుగా జన్మించినప్పుడు లేదా వీరుడిగా పుట్టినప్పుడు కత్తి దూసి ఈటి ఎత్తి బాణాలు వేసి యుద్ధరంగంలో ఎందరినో సంహరించాను. ఆయుధాల దెబ్బతిని నేను చచ్చాను. చచ్చాను, బ్రతికాను. చంపించాను, చంపించబడ్డాను. కొన్ని జన్మల్లో నన్ను చెరసాల పాలు చేస్తే ఆ చెరసాలలో నానాయాత్ర పడ్డాను. కొన్ని జన్మల్లో అయితే కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి తిండి పెట్టకుండా గొడ్డు చాకరీ చేయించారు. కొన్ని జన్మల్లో పశువులుగా మారాను. ఒక జన్మలో గొర్రెపోతుగా ఉన్నప్పుడు ఒక కషాయివాడు కొంచెం మెడ కోసేసి కటకటకట కొట్టుకుంటూ ఉంటే కింద పారేస్తూ ఉంటే పడిన బాధ ఇప్పుడు గుర్తుకొచ్చి నా శరీరం గగురు పట్టుకురుగుతుంది అన్నాడు ఆయన. పాత గుర్తొస్తే అదే ఇబ్బంది అండి. మీకు పూర్వజన్మ రహస్యం తెలియట్లేదు కాబట్టి ఇలా ఉన్నారు, కానీ మీ పూర్వజన్మ రహస్యం తెలిస్తే ఒడిగిపోతారు. అమ్మ బాబాయ్ పూర్వజన్మలో నేను ఇలాగా అనిపిస్తున్నాను అన్నమాట. అందుకే భగవంతుడు స్మృతి పెట్టాడు, మరపు పెట్టాడు. అవన్నీ గుర్తుంటే మనం బ్రతకలేము. నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు భార్యాభర్తలకు పడదు. కారణం ఏమిటో చూస్తే భార్య పూర్వజన్మలో పిల్లి, భర్త ఏమో ఎలక. వాళ్ళిద్దరూ పూర్వజన్మలో ఈ పిల్లి ఎలకని తింది, అంటే భార్యామణి భర్తను మింగేసింది. ఏదో పూర్వజన్మ సుకృతంలో కొంచెం శివాలయానికి వెళ్ళారట. ఆ శివాలయంలో ప్రసాదం తిన్నారు. దాంతో వాళ్ళు మానవులే పుట్టారు. పుట్టిన పిల్లి పిల్లి ఎలకెలకేగా. అందుకే రోజు మొగుడు పిల్లలు తోంసుంటా 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 అని తెగ తిట్టుకుంటూ ఉంటారు. పెంటగొడవ కారణం ఇదే. భార్యాభర్తలకు పడకపోవడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అయితే పూర్వజన్మలో ఎలక లేకపోతే పిల్లి అయినా అయ్యి ఉండాలి, లేదా ఏ కుక్క పిల్లి అయ్యి ఉండాలి, లేదా నక్క మరో దాని ఆహారం అయి ఉండాలి. ఇలా రకరకాల శత్రుత్వాలతో ఉన్నవాళ్ళు ఏమి ఉన్నమాట. ఎక్కడో ఆ శత్రుత్వంలో కూడా కొంత మిత్రత్వం ఉన్న పుణ్యం చేస్తారు. వీళ్ళ కర్మ కలుగుతుంది. ఈ జన్మలో భార్యాభర్తలు అవుతారు. యావత్ జీవితం తిట్టుకుంటూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. అవతల వాడు ఉన్నాడని కూడా ఉండదు. ఓ ఇంటికి పిలిస్తే పాదపూజకి వెళ్ళా చాలా కాలం క్రితం. ఓ పక్కన గురువుగారిని పిలిచింది ఆవిడ. ఎంతో భక్తితో కుర్చీలో కూర్చోబెట్టింది. నీ మొహం తగలేదు, ఆ పళ్ళెం పట్టరా అంటుంది. నేనుండగా అక్కడ జనం ఉన్నారు. ఇక నేను అలా ఉండిపోయాను. ఏమంటే మాట్లాడితే ఇప్పుడు భర్తకు వచ్చి నాకు వస్తాయి. అందుకు ఎందుకైనా మంచిది. ఎంత గురువు అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆవిడ కొంచెం నోరు దురిసి ఎక్కువ అనమాట. ఈమె నిన్నో మొన్న రైల్వే స్టేషన్లో ఎవరో ఒక ఆవిడ దులిపి పారేసింది కౌంటర్లో. అలాగా ఇప్పుడు ఆవిడ దులపకుండా కిక్కులు మరకుండా ఊరుకున్నాను. ఆ తర్వాత పళ్ళెని తెచ్చాడు ఆయన. ఆ కాళ్ళులా ఇవ్వండి, లోపల దాచుకుంటారే అంది నన్ను. ఏది కాళ్ళులా ఇవ్వండి దాచుకుంటారే అని బడుక్కులు లాగింది. నేను లోపల దండం పెట్టుకుంటూ పరమాత్మ ఈ కాళ్ళు ఇంకా కొంతకాలం భూలోకంలో ఉపయోగపడాలి, ఇంకా గుంటూరులో ఉండాలి అనుకుంటూ ఉండగా ఆ కాళ్ళులాగా పళ్ళెంలో పెట్టింది. మొత్తం మీద నీళ్లు పోసింది, పిసికి పిసికి కడిగి మళ్ళీ వదిలిపెట్టింది మొత్తం మీద కాళ్ళు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు చూస్తూనే ఉండరు. మీకు నేను చెప్పాలా, ఉపన్యాసానికి వస్తూ ఉండగానే ఇందాకే జరిగింది ఓ తంతు. ఆ తంతులో ఆవిడ రావయ్ అవు పక్కన కుర్చీ సరిపోదు, అక్కడ ముందు కుర్చీలో కూర్చుందాం అంటుంది. ఆయన పాపం హడిలిపోతున్నాడు. పాప ఆయనకి కుర్చీ దొరకట్లేదంటే ఈవిడికి దొరుకుతుంది అంటే ఈవిడ పతివ్రత కదా, అందుకని తిట్టైన కుర్చీలో కూర్చోబెడతాను. ఆయన కుర్చీలో కూర్చోపోతే ఈవిడ కూర్చొని వినలేదు. అందుకని నీ మొహం తగలయ్యా, వచ్చి కూర్చోవయ్యా బాబు మొదట అంటే వెండు, ఏం మొగుడు దొరికాడండి బాబు ఏ జన్మకర్మో అని మళ్ళీ పాప లోపల ప్రేమ. ఆయన ఎక్కడ కింద కూర్చుంటాడో పైన కూర్చోవాలని. ఇదో విచిత్రమైన ప్రేమ, ఇదో విచిత్రమైన పాతివ్రత్యం. ఇవన్నీ కూడా పూర్వజన్మలో అనుభవించానని చెప్పాడు ఆయన. పాపం చాలా ఆశ్చర్యకరమైన ఉంటాయి. ఆ పూర్వజన్మ కర్మ వల్ల ఏమవుతుందన్నమాట, మన దగ్గరికి వచ్చినప్పుడు వాడు కొట్టుకుంటూ ఉంటే విషయం తెలుసుకుని కొంచెం జాగ్రత్తగా ధ్యానంలోకి వెడితే అప్పుడప్పుడు తెలుస్తాయి. అన్ని వేళలా తెలియవు కానీ వాళ్ళకి ఏదో ప్రాయశ్చిత్తం చేసుకోమని చెబుతాం. ఎక్కడో చిన్న బంధం ఉంటుంది, అది దంపతులను పిల్లలుగానో తల్లిగానో తండ్రిగానో మారుస్తుంది, కానీ పాత జన్మలో ఉన్న వైరం ఇంట్లో కొట్టుకునేలా చేస్తుంది. అందుకే ఇళ్లలో తండ్రికి కొడుక్కి పడకపోవటం కానీ, తల్లికి బిడ్డకి పడకపోవడం కానీ, బిడ్డ తల్లిదండ్రుల మాట విని సుఖంగా సంసారంలో ఉండకపోవడం కానీ, ఇవన్నీ పూర్వజన్మ కర్మలట. ఇందులో ఒక్క పెసర అతిశయోక్తి లేకుండా ఉన్నవన్నట్టుగా పురాణంలో చెబుతున్నాను, కొన్ని నా ప్రాక్టికల్గా కూడా అనుభవించి చెబుతున్న మాటలు అన్నమాట. అందువల్ల ఇవన్నీ జరిగాయి నాన్న, అందుకే విసిగిపోయి ఈ జన్మలో మౌనంగా ఉందాం. మౌనంగా ఉన్నవాడికి సుఖం అన్నమాట. మౌనముగా ధ్యానము చేస్తే ఎవరితో ఇంకా సంపర్కం ఉండదు. మాట్లాడే కొద్దీ సంపర్కం పెరుగుతుంది, మాట్లాడే కొద్దీ మళ్ళీ సంసారంలో పడతాను, ఈ ఆస్తుల మీద దృష్టికి వస్తుంది, మళ్ళీ ఆస్తి, మళ్ళీ కుటుంబం, మళ్ళీ వీటిల్లో ఉన్నటువంటి కోరికలు వెంపర్లాడటం, వీటి వల్ల మళ్ళీ జన్మ రావడం, ఇవన్నీ పడలేను. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరుడు ఎంత ఆహ్లాదంగా చెప్పాడండి, చంటి పిల్లాడు కూడా అర్థమయ్యే సంస్కృత భాష. పునరపి జననం అంటే తెలియకుండా ఎవడుకుంటుంది, మళ్ళీ పుడుతున్నావు తల్లి కడుపులో ప్రవేశించి, మళ్ళీ పుట్టాక చస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు. ఈ సంసారం దుస్తారం ఇది, అంటే ఇందులోంచి బయటపడలేవు. ఇటువంటి తరించి బయటపడలేనటువంటి సంసారం నుంచి దయతో రక్షించు అయ్యా మురారి, పాహి అంటే రక్షించము, నన్ను రక్షించు, నిన్ను రక్షించమని కోరుతున్నాను, గోవింద 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 అంటే చాలు, నువ్వు ఎలాగో రక్షిస్తావు అని వేడుకుంటే ఆయన రక్షించాలి తప్ప, లేకపోతే ఈ భయంకర జనన మరణ సంసార చక్రం నుంచి బయటపడడం అంత తేలిక కాదు సుమా. అందుకే నేను మౌనంగా ఏ బంధం లేకుండా తరిద్దాం అనుకుంటుంటే నువ్వు ఏడ్చి నన్ను మళ్ళీ బయటికి ఈడ్చావు అనగా తండ్రి ఆశ్చర్యపోయి, నాయన నీ వెనకాతలు ఇంత పూర్వ జ్ఞాన రహస్యం ఉందని నాకు తెలియదు. ఏమి జ్ఞానం రా నీకు, ఇంత ఎరుక నీకు ఎలా వచ్చింది, అసలు ఏం పుణ్యం చేయటం వల్ల వచ్చింది, ఎంతకాలం నీ పుణ్యరహస్యం నాకు తెలియక అజ్ఞానంతో నువ్వేదో మోగవాడివి, నానాయాత్ర పడిపోతున్నావు, పాపం వల్ల పుట్టామనుకున్నావు. ఒక్కొక్కప్పుడు ఇళ్లలో మోగవాళ్ళు పుడతారు, మాట్లాడలేదు అనుకుంటే మీరేం బాధపడకండి, వాళ్ళు ఏ జన్మ సంస్కారంతో పుడతారో తెలియదు, వాళ్ళు అనేక జన్మల సంస్కారం ఉన్న మహానుభావులు అయి ఉంటారు. ఒక్కొక్కసారి దత్తాత్రేయుడు అంశతో పుట్టే అలాంటి వాళ్ళు ఈ జన్మలో ఏం చేస్తారన్నమాట, పిచ్చాళ్ళలా ప్రవర్తిస్తారు, ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు, మాట్లాడరు, లేకపోతే ఊ అంటారు, గందరగోళం చేస్తారు, మనకి తెలియక వీడు పిచ్చాడు అనుకుంటున్నాం, వాడు కాదు పిచ్చాడు, మనం పిచ్చాడు. ఇందులో ఎవడు పిచ్చాడో, ఎవడు మంచివాడో, ఎవడు గొప్పవాడో తెలియదు. ఇవి తెలియాలంటే చాలా జన్మ సంస్కారం కావాలి. నీకు ఎలా వచ్చింది ఇదంతా, ఎంత చిత్రం ఇది, నన్ను అనుగ్రహించి అసలు నీవు ఈ జన్మ ఎత్తడానికి ముందు ఏం చేసావు, ఇప్పుడు ఏం చేస్తే నేను బాగుపడతానో తెలుసుకోవాలని నాకు కూడా భయంగా ఉంది. ఇప్పుడు ఓరి బాబాయ్ 15,000 జన్మలు నీకు గుర్తున్నాయా, క్రిందటి జన్మ గుర్తుంటేనే మేము సుఖంగా జీవించలేమే, అటువంటిది ఇన్ని జన్మలు గుర్తుపెట్టుకుని నువ్వు ఇలా ఉన్నావంటే కారణ జన్ముడివి. నాయన ఇంతవరకు నేను తండ్రిని, నువ్వు కొడుకు, ఈ క్షణం నుంచి నువ్వు నాకు గురువువి, నేను నీ శిష్యుణ్ణి, నన్ను నీ శిష్యుణ్ణి చేసుకుని నీ పూర్వజన్మ రహస్యం చెప్పన్నాడు ఆయన. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇప్పుడు గురువుగారిని చేసుకున్నారు ఆయన్ని. ఆయన అన్నాడు, మీరు నన్ను గురువుగా ఆసనం మీద కూర్చోబెట్టినా ఈ జన్మలో తల్లిదండ్రులు, ఒక్క తల్లిదండ్రుల దగ్గర మాత్రం సన్యాసి కూడా జాగ్రత్తగా ఉండవలసింది. జన్మనిచ్చారు కదండి, ఒకసారి శరీరం ఇచ్చారంటే ఆ తల్లిదండ్రులు సద్గురువులతో సమానం, మహానుభావులు. ఎంత సన్యాసం పుచ్చుకున్నవాడైనా తల్లిదండ్రులకు మాత్రం నమస్కరించాలి. సాధారణంగా సన్యాస దీక్షలోకి వచ్చిన వాళ్ళు ఇంకెవరికి దండం పెట్టరు, కానీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం తల వంచవలసిందేట. అందుకే శంకరాచార్య వారు తల్లిని మళ్ళీ దాన సంస్కారాలు చేస్తానని మాటిచ్చి వచ్చి ఆ పని చేసి ఆవిడ ఏకంగా వైకుంఠానికి పంపాడు ఆయన. మాతృమూర్తి యొక్క రుణమును ఎవ్వరూ తీర్చుకోలేరు, నా మాతృపరదైవతం, తల్లిని మించిన దేవత మరొకటి లేదు. అందువల్ల నేను ఉన్నతాసనం మీద కూర్చున్నా మీరు కూడా సమానంగా కూర్చోండి అని కూర్చోబెట్టి, ఇప్పుడు మీకేం కావాలి అంటే నీ పూర్వజన్మ రహస్యం ఏమిటి, మేము తరించడానికి ఏం చెయ్యాలి, ఇవన్నీ చెప్పమనగా అయితే చెబుతున్నా వినండి. అనిన తండ్రికి పుత్రుడిట్లను నర్థితో తొలుబామునందనగ విప్రుడ బ్రహ్మ విద్య పరాయణత్వము పొంది
పెంపొనర నేను గురుండనైకరమొప్పు శిష్యులు తత్వ విద్ఘనులుగా నొన్నరించి ఒక్క ఉదాత్త పుణ్యవశం. అప్పుడు ఆ తండ్రితో పుత్రుడు అన్నాడు, నేను ఇంతకు పూర్వ జన్మలో గడచిన జన్మలో, అంటే ఇప్పుడు ఈ జన్మలో నీ పుత్రుడిని, దీనికి ముందు జన్మలో ఒక గొప్ప వంశంలో పుట్టాను, విప్రవంశంలో పుట్టాను, బ్రహ్మ విద్య చదువుకున్నవాడిని, వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకోవటమే కాక ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టిన సద్గురువుగా పుట్టాను ఆ కాలంలో. నన్నంతా సమర్థ సద్గురువు అని పిలిచేవారు. ఇక నాకు రాని శాస్త్రం లేదు ఆ జన్మలో. పురాణాలు, ఇతిహాసాలు, శృతులు, స్మృతులు, సంహితలు, మంత్రశాస్త్రాలు అన్నీ నాకు కరతలామలకం కంఠస్థం చేసిన వాడిని. నిద్దట్లో లేపి ఎవడు ఏ ప్రశ్న అడిగినా అటక్కన ధర్మ సందేహాలు తీర్చగలిగేంతవాడిని. దానికి ఒక కారణం ఉన్నది, ఆ జన్మలో నా పూర్వజన్మ సుకృతం వల్ల నాకు దత్తాత్రేయుడు సద్గురువుగా లభించాడు. దత్తాత్రేయుడు సహ్యపర్వతం మీద కొలువై ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను కేవలం 6 నెలలు ఆయన్ని సేవించాను, నా సేవకి మెచ్చుకొని నా శిరస్సు మీద చేయి పెట్టాడు ఆయన. దానికి హస్తమస్తక సంయోగము అంటారు. సద్గురువు దత్తాత్రేయుడు తన కుడి చెయ్యి నా నెత్తి మీద పెట్టగానే నాకు సకల జ్ఞానాలు వచ్చాయి. నేను అప్పటి నుంచి గురువుగా ఆయన్నే తలుచుకుని జయ గురుదత్త, దత్తాత్రేయ, సద్గురుదేవ అని అత్యంత భక్తితో శ్రద్ధతో ఆయనని నిరంతరం సేవించేవాడిని. ఆయన నాకు ఒక పంచలోహ విగ్రహం సృష్టించి ఇచ్చాడు. దత్తాత్రేయుడి యొక్క విగ్రహాన్ని, పంచలోహ విగ్రహాన్ని సృష్టించి నాకు ఇచ్చి, దీనిని నిత్యం పూజించు, ఎప్పుడూ గురుభక్తి ఏమరకు, నీకు గురుభక్తి ఉన్నంతకాలం ఏ లోటు ఉండదు, నీకు పునర్జన్మ ఉండదు. ఒకవేళ గురుభక్తి మర్చిపోతే, ఎప్పుడైనా నీలో దురహంకారం వస్తే నీకు మళ్ళీ జన్మ వస్తుంది సుమా అని హెచ్చరించాడు గురువు. అలాగేనని నేను ఆ గురువుగారి యొక్క విగ్రహాన్ని తెచ్చి పూజామందిరంలో పెట్టి భక్తితో పూజించేవాడిని. పెద్ద గురుకులం స్థాపించాను. ఆ గురుకులం ప్రసిద్ధికెక్కింది. అనునిత్యం నా ఆశ్రమంలో 10,000 మంది ఉండేవారు. అంటే ప్రతి సంవత్సరం 10,000కి తక్కువ కాకుండా విద్యార్థులు ఉండేవారు. వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకుని వెళ్ళిపోయేవారు. ఎంతమంది వచ్చినా అంతమందికి గురువు అయిన దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల నేను మకాం ఇవ్వగలిగేవాడిని, అంటే వసతి కల్పించేవాడిని, భోజనం పెట్టేవాడిని, సకల సౌకర్యాలు కూర్చేవాడిని. ఈ విధంగా శిష్యులను నేను బాగుపరుస్తూ, శిష్యుల చేత సేవింపబడుతూ, శిష్యుల్లో కొంతమంది ఆత్మజ్ఞానం అడిగితే వాళ్ళకి తత్వవిద్ఘనులుగా అనరించి వాళ్ళని తత్వజ్ఞానం పొందే వారిగా మార్చేవాడిని. ఇలా నేను ఆ జన్మలో దాదాపు 5,000 సంవత్సరాలు జీవించాను. ఆ 5,000 సంవత్సరాల్లో ఎక్కువ కాలం గురు పూజతోటి, శిష్యులకి బోధ చేయడంతో, వేదరహస్యాలు బోధించడంతో, తత్వజ్ఞానం బోధించడంతో జరిగింది. జనాలు రావడం మొదలుపెట్టారు. శిష్యులే కాకుండా, ఏది చదువుకునే విద్యార్థులే కాకుండా, ఈ పెద్దవాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళు రోజు నన్ను పిలిచి కూర్చోబెట్టి పురాణాలు చెప్పమనేవారు. నేను పురాణం చెబుతూ ఉంటే, ఓ బాబా ఆ రోజుల్లో ఏ మీడియా లేని రోజుల్లో నేను అడవిలో పురాణం చెప్పినా జనం వచ్చి పడిపోయారు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది విచిత్రంగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కడ పురాణం చెప్పినా జనం వచ్చి పడిపోతారు. అలాగే అడవిలో చెప్పినా వచ్చేవారట, గుడిలో చెప్పినా వచ్చేవారు, బడిలో చెప్పినా వచ్చేవారు. జనం రాసులు రాసులుగా వచ్చి పడిపోయేవారు. ఆహా ఏమి కంఠం, ఏం అద్భుతంగా చెబుతున్నాడు ఈయన అనుకునేవారు. మొదట్లో ఇదంతా మా గురువుగారి కటాక్షం అన్నట్టేను. కొంతకాలం పైగా జనమంతా ఆ గురువుగారు ఆశీర్వదించినంత మాత్రం చేత మీ దగ్గర గొప్పతనం లేకపోతే మీకు వస్తుందిటండి, మీరే గురువులు, మీకే గురువు, అబ్బో మీరు ఎంత గొప్ప గురువులు, గురువులను మించిన గురువులు, అబ్బబ్బబ్బో గుగ్గురువులను పొగిడేవారు. మొదట్లో ఈయన అబ్బబ్బ లేదండి మా గురువుగారు అనేవాడు, కానీ క్రమంగా పొగడగా పొగడగా ఏమైందనమాట, ఏమోలే ఈ గురువులు కటాక్షం చెప్పకపోతే ఈ మాత్రం మనం చదువుకోలేమా, అసలు మనమే గురువులు, మనకి గురువు ఏమిటి అనిపించింది. ఒకే ఒక్క సంవత్సరం అలా అనిపించింది కర్మగాలి ఆయనకి. ఒక సంవత్సర కాలం ఆయనకి అహంకారం వచ్చి ఆ ఏడాది గురువుగారిని పూజించడం అనేసి నేనే గురువుని అని ఈయన మంచి ఆనంద తీర్థ అని ఆ జన్మలో ఈయనకి పేరు. ఈ ఆనంద తీర్థుడు కాస్త భ్రమానంద తీర్థ అయిపోయాడు. కొంతమందికి భ్రమ ఉంటుందండో, బాగా తెగతినంత బొజ్జ పెంచుకుని గుండు కొట్టేసుకుని మంచి నామం పెట్టేసుకుని కొంతమంది ఉంటారు. ఇవాడు చెండాలు అంటాడు, వాడు ఏం ఆడతాడు వాడికి తెలియదు. ఆ మంత్రోచ్చారానికి ఎప్పటికీ నాకు అర్థం తెలియదు. ఒక ఆయన ఛానల్లో చెప్తూ ఉంటాడు ఇతరుల గురించి అన్నం కోసం కాదు, ఒక్కొక్కసారి భ్రమ ఇలా కలుగుతుందని చెప్తున్నాను అనమాట. ఎంత గొప్పవాడైనా ఒక్కోసారి భ్రమలో పడతాడు. ఈయన ఆనంద తీర్థుడు భ్రమానంద తీర్థుడు అయ్యాడు. ఒక్క ఏడాది గురువుగారిని వదిలిపెట్టేశాడు. జనాలరా మీరు చెప్పింది నిజమే, ఇదంతా నా కృషి అన్నట్ట. మనం కృషి చేస్తే వస్తుందటండి, వాడు అనుగ్రహం లేకపోతే. రోజు మనం ఎందుకని సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాధిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయన్నమః. ఇది భాగవతంలో గొప్ప శ్లోకం, ఇదే స్కాంద పురాణంలో శ్లోకం. రోజు మీరు ఎవరైనా ఉపన్యాసాలు చెప్పే ముందు శ్రీకృష్ణుడికి నమస్కరించకుండా ఉపన్యాసం చెప్పవద్దు అని వ్యాసుడు రాశాడు స్కాంద పురాణంలో. కృష్ణుడు జగద్గురువు, ఆయన సత్ చిత్ ఆనంద స్వరూపుడు, ఈ విశ్వమును పుట్టిస్తున్నాడు, పెంచుతున్నాడు, లయం చేసుకుంటున్నాడు, తాపత్రయం తొలగిస్తాడు. అటువంటి శ్రీకృష్ణాయ, ఆ కృష్ణుని కొరకు వయం మేము నమః నమస్కరిస్తున్నామని నమస్కరిస్తే అప్పుడు నీకు పాండిత్యం ఇస్తాడు ఆయన. అంతేగాని అదేం లేదు నేనే గురువునంటే ఆ తర్వాత నీకు బరువు పెరుగుతుంది.